ఒకసారి క్విక్ ర్యాపప్ చేద్దాం. యాకోబు పదం ఆరాం నుంచి బయటకు వచ్చేప్పుడు చాలా కన్ఫ్యూజన్తో, అన్సర్టెనిటీతో, అంటే గందరగోళ పరిస్థితిలో బయటకు వచ్చాడు. దేవుడు తన యొక్క అత్యంత కృపను బట్టి, తన మంచితనాన్ని బట్టి, బేతేలు అనుభవం ద్వారా యాకోబుకి ఇవ్వాల్సినటువంటి కాన్ఫిడెన్స్, ఆ స్థైర్యాన్ని ఆయన అనుగ్రహించాడు. 3-డైమెన్షనల్ ప్రామిస్ అంటారు. 3 కోణాల్లో దేవుడు తనకి వాగ్దానం చేశాడు. 1, భూమి గురించి, ల్యాండ్ ఆఫ్ కనాన్. 2, మనుషుల గురించి, అంటే ఇసుక రేణువుల కంటే ఎక్కువగా జనాంగాన్ని ఇవ్వటం. 3, ఆస్తి, అంతస్తు, ఆశీర్వాదం, ప్రాస్పరిటీ గురించి. ఈ 3 కూడా దేవుడు యాకోబుకి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యాకోబుకి కలిగినటువంటి ఈ దర్శనం తన్ని 20 సంవత్సరాలు నడిపించింది. 20 సంవత్సరాలు తాను నిలదొక్కుకోవడానికి అది దోహదపడింది. హారాన్ అనేటువంటి ప్రాంతంలో ఆయన ఉండటానికి అది దోహదపడింది. ఈ 20 సంవత్సరాల్లో ఆయన లాబాను దగ్గర పనిచేశాడు. తన 2 కుమార్తెలను, లేయాను, రేచల్ని, 2 పెళ్లి చేసుకోవటం జరిగింది. లాబాను తాను ఎన్నో కష్టాలు పెట్టాడు, యాకోబు మీద ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. అయితే ఇవన్నీ కూడా ఒకందుకు మంచిదే అయ్యింది. ఎందుకనంటే ఆ విధంగా ఇబ్బంది పెట్టడం బట్టేమో 2 కార్యాలు జరుగుతూ ఉన్నాయి. 1, యాకోబు యొక్క క్యారెక్టర్ బాగా సెట్ అవుతుంది. దేవుడు యాకోబుని లాబాను యొక్క ఆ భయంకరమైనటువంటి ఒత్తిడి ద్వారా వర్కౌట్ చేయటం మొదలుపెట్టాడు. అంతేకాదు, లాబాను దగ్గర నుంచి తాను వెళ్ళిపోవడానికి ఒక విధమైనటువంటి మనసు కలిగేటట్లు అది దోహదం చేసిందనే విషయాన్ని మనకి అర్థమవుతున్నది. 29:31-34 జాకబ్స్ ఫ్యామిలీ, ఆల్రెడీ మనం చూసాం అది. యాకోబుకి దేవుడు అనుగ్రహించినటువంటి సంతతి గురించి మనకు ఉంటుంది, జాకబ్స్ ఫ్యామిలీ. యాకోబు యొక్క సంతతే ఇస్రాయేలీలుగా మారటం అనేది మనకు చూస్తూ ఉన్నాం. ఇక 30:25-43 జాకబ్స్ ఫ్లాక్, దేవుడు యాకోబుకు ఇచ్చినటువంటి ఆ గొర్రెలు కానీ, ఆ సంపద కానీ, మొదట ఫ్యామిలీ, 2 ఫ్లాక్ కనబడుతూ ఉంటుంది. ఇక 31:1-16 ఈరోజు మనం చూడబోతున్నాం ఆ భాగం దాకా. జాకబ్స్ ఫ్లైట్ ప్రిపరేషన్ చూస్తూ ఉంటాం. యాకోబు తాను తిరిగి వెనక్కి వెళ్ళిపోవటంలో దేవుడు చేసేటువంటి ప్రయత్నాలు, తాను చేసేటువంటి ప్రయత్నాలు, ఫ్యామిలీ, ఫ్లాక్ అండ్ ఫ్లైట్ కనబడుతుంది. 1 జాకబ్స్ చిల్డ్రన్, యాకోబుకి దేవుడిచ్చిన సంతతి. 2 జాకబ్స్ కావెనెంట్ విత్ లాబాన్, లాబాన్తో యాకోబు చేసుకున్నటువంటి ఒక నిబంధన. ఫైనల్గా ఇట్ ఈస్ జాకబ్స్ కాన్ఫ్లిక్ట్ విత్ లాబాన్, లాబాన్తో కలిగినటువంటి ఆ భయంకరమైనటువంటి పోరాటంతో అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. క్విక్గా చెప్పాలంటే కనుక జాకబ్స్ ఫ్యామిలీ, యాకోబు కుటుంబంలో దేవుడు 12 ఏర్పరచుకున్నాడు. లేయా 6 కుమారులు, రాహేలు, బిల్హా, జిల్ఫా, వీళ్ళ యొక్క 3 చెరు 2 చొప్పున మొత్తం 12 దేవుడు ఏర్పరచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఏర్పరచుకున్నటువంటి వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పరచుకున్నాడు? వీళ్ళు దేవుడి యొక్క పనికి ఎంత మట్టుకు వాళ్ళు దోహదపడ్డారు. ఒక భక్తుడు ఈ విధంగా అంటాడు, యాకోబు కానీ, యాకోబు సంతతి కానీ, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అనంటే కన్ఫ్యూజన్, గందరగోళం, కాన్ఫ్లిక్ట్, పోరాటం, కయాస్, ఏమీ అర్థం కాని పరిస్థితి, సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్, నా కోసమే బతకాలి అనేటువంటి ఆలోచన, సెల్ఫ్ సర్వింగ్ లైఫ్స్, తమకి తాము జీవించాలి అనుకునేటువంటిది, ఇదే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసింది. అయితే ఆ 12 ఇస్రాయేలీలు అని పిలువబడేటువంటి వారిలోంచే దేవుడు తన రక్షకుడు ఈ లోకానికి పంపించడం అనేది జరిగింది. కాబట్టి జోనథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి ఆయన ఈ మాట చెప్తూ ఉంటాడు, యు కాంట్రిబ్యూట్ నథింగ్ టు యువర్ సాల్వేషన్ ఎక్సెప్ట్ ద సిన్ దట్ మేడ్ ఇట్ నెసెసరీ. రక్షణ కోసం నువ్వు ఇచ్చేటువంటిది ఏంటి, రక్షణ కోసం నీ యొక్క పాత్ర ఏంటి అని అంటే పాపం తప్పించి ఇంకేమీ లేదు అని అంటూ ఉంటాడు. ఇస్రాయేల్ యొక్క చరిత్రలో కూడా మనము అదే చూస్తూ ఉంటాం. గాడ్ అకంప్లిషెస్ హిస్ ప్లాన్స్, సార్వత్రిక సంఘము విషయంలో తన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో దేవుడు వాటిని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అవిధేయత చూపించడం బట్టి, దేవునికి లోబడకపోవటం బట్టి మన పాత్రను మనం కోల్పోతూ ఉంటూ ఉంటాం. దాట్ ఈజ్ జాకబ్స్ చిల్డ్రన్. ఇక రెండోది యాకోబు యొక్క ఫ్లాక్, యాకోబుకి దేవుడిచ్చినటువంటి ఆ ఆస్తి. 25వ వచనం నుంచి ఈరోజు ఆ భాగాన్ని మనం చూడబోతున్నాం. రాహేలు 25వ వచనం, 30వ అధ్యాయం 25వ వచనం, రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబోనుతో, నన్ను పంపివేము, నా చోటికిని నా దేశమునకును వెళ్ళుదును, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించము, అప్పుడు నేను వెళ్ళుదును, వారి కోసము మీకు కొలువు చేసి నేను నీకు కొలువు చేసిన విధమును నీవు ఎరుగుదు కదా అని చెప్పాను. యాకోబు యోసేపు పుట్టంగానే ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాడు. దానికి బహుశా ఒక కారణం అయిన ఉంటుంది. ఒకవేళ రాహేలు, రేచల్ పిల్లలు లేకుండా ఇంటికి వెళ్తే కనుక తనకి దొరకాల్సినటువంటి గౌరవం దొరుకుండేది కాదేమో, తన్ని పిల్లలు లేనటువంటి దానిగా తక్కువగా చూసేటువంటి వాళ్ళేమో. రేచల్ని చాలా ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత వెళ్దాం అనేటువంటిది తన యొక్క నిర్ణయం అనే విషయం మనకి అర్థమవుతూ ఉన్నది. అయితే ఇక్కడ యాకోబు ఇన్ఫర్మేషన్ కాదు, పర్మిషన్ అడుగుతున్నాడు. దాంతో మనకి అర్థమవుతోంది ఎలాంటి ఒత్తుళ్లకు యాకోబు గురవుతున్నాడు అనేటువంటిది. ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, లెట్ మీ గో విత్ మై ఫ్యామిలీ మై వైఫ్స్ యాకోబు అడిగాడు. లెట్ మీ గో, నన్ను వెళ్ళని నా భార్యలతో నా పిల్లలతో అని. ఇదే విధంగా ఇదే స్థితిగతుల్లో మోషే లెట్ మై పీపుల్ గో అనేది అనటం అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 27వ వచనం, అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పాను. లాబాను అప్పట్లో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి పద్ధతిని వినియోగించినట్లు మనకు అర్థమవుతుంది. ఏంటి అనంటే శకునము ద్వారా ఆయన భవిష్యత్తు గురించి తెలుసుకోవటం, ప్రవచనాత్మకంగా విషయాలు తెలుసుకోవటం. ఒక విధంగా శకునం అనేటువంటిది దైవికమైనటువంటి జ్ఞానాన్ని ఒక విచిత్రమైనటువంటి పద్ధతిలో పొందడానికి ప్రయత్నం చేయటం. పాత నిబంధనలో శకునము ప్రవచనము కొన్ని కొన్ని సందర్భాల్లో ఓవర్లాప్ అవుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. మ్యాజిక్ లేకపోతే మాంత్రిక విద్య ఈ శకునం అనేటువంటిది. మానవులు దేవుడు ఆలోచనలు, దైవికమైనటువంటి ఆలోచనలు, మానవుడి గురించి ఉన్నటువంటి భవిష్యత్ ప్రణాళికల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి పద్ధతి అన్నమాట. వీటి కిందే చాలా విషయాలు వస్తూ ఉంటాయి. యాస్ట్రాలజీ, జ్యోతిష్యము, పామిస్ట్రీ, హస్తప్రయోగం అంటే హస్తాన్ని చూసి చెప్పడం అనేది, లాట్స్ చీట్లు వేయటం, మీడియమ్స్ మాధ్యమాల్ని వాడటం అంటే కొంతమంది వ్యక్తుల్లోకి దేవతలను పిలిచి లేకపోతే వాళ్ళ మీద దేవత పూనేటట్లు చేసి వాళ్ళ చేత మాట్లాడించడం, సార్సరీ మాంత్రికం, విచ్ క్రాఫ్ట్ మంత్ర విద్య, ఇవన్నీ కూడా వాటి కిందకి వస్తూ ఉంటాయి. మనకి ఈ మొదటి 5 పుస్తకాలు రాసినటువంటి మోషే ఇది వద్దు, ఇది తప్పు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాడు. ద్వితీయోపదేశ కాండం 10:18-10:11 వచనాల్లో, తన కుమార్తెనైనను తన కుమారునైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకును చెప్పు సోదిగానినైనను మేఘశకనములు కానీ సర్పశకనములు కానీ చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణపిశాచి నడుగు వానినైనను దయ్యములు యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనియకుడి అని చెప్తూ ఉన్నాడు. సమయంలో మొదటి గ్రంథం 15:23 తిరుగుబాటు చేయట సోది చెప్పుట అను పాపముతో సమానం. ఎంత భయంకరంగా దీన్ని పోలుస్తూ ఉన్నారో చూడండి. అయితే ఈ మన అబ్రహాము అలాంటి దినాల్లోనే బబులోన్లో కోడ్ ఆఫ్ హమురబి అనేది ఉండేది. దాంట్లో ఒక విధంగా ఈ విధంగా శకును గాండ్రకు మరణశిక్ష విధించాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. మోషే అహరోన్లు ఐగుప్తి దేశానికి వెళ్ళినప్పుడు 7వ అధ్యాయంలో ఈ మాంత్రికుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. 22వ అధ్యాయంలో బిలాము అనేటువంటి ఆయన ఈ శకును సోది చెప్పేవాడుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆది కాండములో 2-3 సార్లు ఈ శకున అనేది, శకును అనేది ఉపయోగించడం అనేది మనం చూస్తున్నాం. ఒకటి ఈరోజు చూసేటువంటి భాగం 30వ అధ్యాయం 27వ వచనం. రెండోది 44వ అధ్యాయంలో యోసేపు శకుని ద్వారా ఆయన భవిష్యత్ గురించి తెలుసుకోవటం అనేది జరుగుతుందని 44వ అధ్యాయం 5వ వచనంలో 15వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. జీజే వెన్హామ్ అనేటువంటి ఆయన ఈ రెంటికి కూడా చక్కటి జవాబు ఇస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే, ఐ హ్యావ్ డివైన్డ్, అంటే నేను శకుని ద్వారా తెలుసుకున్నాను అన్న దానికి హీబ్రూ భాషలో మరొక అర్థాన్ని కూడా ఇవ్వచ్చు. ఐ హ్యావ్ బికమ్ రిచ్, నేను ధనికుణ్ణి అయ్యాను అనేటువంటి విషయం. ఇక 44వ అధ్యాయంలో 5వ వచనం 15వ వచనంలో యోసేపు ఒక కప్పుని వాళ్ళ యొక్క సంచిలో పెట్టేసి ఇది శకునికి ఉపయోగించేటువంటి కప్పు అనేటువంటిది చెప్పడం అనేది భయపెట్టడానికి చెప్పిందే కానీ అది వాస్తవికంగా యోసేపు ఆ విధంగా ఉపయోగించింది కాదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉంటాడు. అయితే 27వ వచనం, అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము. లాబానుకున్నటువంటి చెడు బుద్ధి, చెడు ఆలోచన ఏంటి అని అంటే డిసెప్టివ్గా, అంటే మోసపూరితంగా ఎదుటివాణ్ణి బాగా మెచ్చుకోవటం అనమాట. ఇక్కడ మెచ్చుకునేటట్లు చేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు నాతో ఉండటం బట్టి నీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పడం ద్వారా ఏదో పాయింట్లు కొట్టేసినట్లు చేస్తూ ఉన్నాడు. కానీ మెయిన్గా ఆయన కోరిక ఏంటనంటే, నువ్వు నాతో ఉంటే డబ్బులు ఉంటాయి, అది ఆయనకున్నటువంటిది. అంటే దేవుడంటే నిజంగా ఇష్టమైతే, యాకోబు యొక్క దేవుడంటే నిజంగా ఇష్టమైతే ఆ దేవుణ్ణి కొలవాలి కదా, ఆ దేవుణ్ణి పూజ చేయాలి కదా. మనకి 31వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో లాబాను వేరువేరు దేవతల్ని కొలిచేవాడని, తన ఇంట్లో వేరువేరు బొమ్మలుండేవని మనకి అర్థమవుతూ ఉన్నది. కాబట్టి దేవుడంటే ఏమీ ఇష్టం లేదు, ఆయన ఏదో మోసపూరితంగా ఒక లక్ లాగా ఆయన ఉపయోగించినట్లు మనము చూస్తూ ఉన్నాం. 28వ వచనం, మరియు అతడు, నీ జీతమింతయని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదనను. యాకోబు అంటున్నాడు, అయ్యా నేను వెళ్తాను, నా భార్యని నా పిల్లల్ని పంపించేయి అని. అంటే ఇక్కడ లాబాను ఏమంటున్నాడంటే, ఎంత డబ్బులు కావాలి అని అడుగుతూ ఉన్నాడు. యాకోబుకేమో భార్యాపిల్లల ప్రాముఖ్యమైతే, లాబానికేమో ఆ మనుషులకి వెల కట్టడం అనేది వచ్చేసిందనమాట. కొంతమంది కేవలం అన్ని డబ్బుల లెక్కల్లోనే వేసుకుంటారు. వీడితో స్నేహం చేస్తే నాకు వచ్చే లాభం ఎంత, వీడిని వదిలేస్తే నాకు పోయేదంత, అంటే అన్నీ కూడా డబ్బులతో లెక్కలేస్తూ ఉంటారు. ఇక్కడ లాబాను అలాంటోడు. మనలో కొంతమంది అలాగ వ్యవహరించేటువంటి వాళ్ళు, ప్రతిదాన్ని డబ్బులతోనే లెక్కేయటం అనేటువంటిది. 29వ వచనం, అందుకు యాకోబు అతను చూచి, నేను నీకెట్లు కొలువు చేసి తినో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెను అది మీకు తెలియను, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను, నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను, నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందను అనను. యాకోబు ఒక గొప్ప విషయాన్ని గుర్తించాడు. దేవుడు బేతేలు దగ్గర ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరింది. ఏంటి ఆ వాగ్దానం? భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదించవాడు. ఎస్, నేను ఇక్కడ అడుగు పెట్టాను ఆశీర్వాదం. యాకోబు అది గుర్తించినట్లు మనకు అర్థమవుతుంది. స్ట్రైట్ అవే చెప్తున్నాడు, అయ్యా నీకేదైనా లాభం వచ్చిందంటే నా దేవుడు నీకు ఇచ్చాడు అనేటువంటిది స్పష్టంగా చెప్తున్నాడు. 31వ వచనం, అప్పుడు అతడు, నేను నీకు ఏమి ఇవ్వవలనని అడిగినందుకు యాకోబు, నీవు నాకు ఏమీ ఇవ్వవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను, నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మొచ్చలైనను గత ప్రతి గొర్రెను, గొర్రెపిల్లల్లో నల్లని ప్రతి దానిను, మేకల్లో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచదను, అట్టివి నాకు జీతమగును. అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఈ మేకల్లో మచ్చలైనను పొడలైనను గలవాటిని నేను వేరు చేసేస్తాను, తర్వాత గొర్రెల్లో నల్లది ఏదైనా ఉంటే, లేకపోతే నల్ల మచ్చలది ఏదైనా ఉంటే కనుక దాన్ని వేరు చేసేసి వాటిని నేను తీసుకుంటాను, ఇది ఆయన చెప్పిన మాట. ఇక మీదట నాకు రావాల్సిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకల్లో పొడలైనను మచ్చలైనను లేనివి ఉన్నయు, గొర్రెపిల్లల్లో నల్లవి లేనివన్నీయు నా యొద్ద నుండి నేడల నేను దొంగిలితినని చెప్పవచ్చును. అందుకు లాబాను, మంచిది నీ మాట చొప్పుననే కానిమ్మని చెప్పాను. లాబాను ఎందుకు వెంటనే అంగీకరించాడు అని అంటే కనుక, ముందు ఒక విషయం చెప్పాలంటే, అప్పట్లో ఈ గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళని, మంద కాసే వాళ్ళకి వాళ్ళ గొర్రెల్లో 10-20% వాళ్ళ సంపాద్యములో, అంటే దానికి వచ్చేటువంటి ఊలు కానీ ఏదైనా ఉంటే కనుక 10-20% ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే యాకోబు అడిగింది చాలా బుద్ధిహీనంగా ఉంటుంది, చాలా స్టూపిడ్గా. ఎందుకనంటే గొర్రెలు ఎక్కువగా తెల్లగానే ఉంటాయి, నల్ల మచ్చలు ఉండేటువంటి గొర్రెలు ఉండవు. ఇక మేకలు ఎక్కువగా డార్క్ కలర్సే ఉంటాయి, అయితే బ్రౌన్ కానీ లేకపోతే బ్లాక్ కానీ ఉంటాయి. అంతేగాని పొడలు అవి ఉండటం అనేది జరగదు. కానీ యాకోబు అడిగేటువంటిది నాన్ కామన్, ఏదైతే సాధారణముగా ఉండదో దాన్ని అడిగాడు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే లాబాను వావ్ సూపర్ నాకు లాటరీ దొరికింది అనుకోవాలి. ఎందుకనంటే లాబాను అడిగింది అలాంటివి చాలా రేర్, చాలా అరుదుగా ఉంటాయి అన్నమాట. అయితే యాకోబు అలాగే అడిగాడు. అయినప్పుడు కూడా లాబాన్ ఏం చేశాడు చూద్దాం, 35వ వచనం. ఆ దినమున లాబాన్ చారయైనను మచ్చ అయినను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటె మేకలన్నిటినీ, కొంచెము తెలుపు గల ప్రతిదాని గొర్రెపిల్లల్లో నల్లవాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణం అంత దూరము పెట్టాను. 3 దినాలంటే సుమారు 60-70 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయి ఈ మందకి ఆ మందకి అంత దూరం చేశాడు. లాబాన్ యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. ఇది జరిగిందన్నమాట. లాబాను చేసింది చాలా మోసపూరితమైంది. లోన లోన నవ్వుకొని ఉండుంటాడు. యాకోబు కోరింది పనికి మాలింది. ఎందుకు అనంటే గనక మేకల్లో ఎప్పుడు కూడా అయితే డార్క్ బ్రౌన్ కానీ డార్క్ బ్లాక్ కానీ సింగిల్ కలర్ ఉంటాయి, ఈ గొర్రెల్లో ఎక్కువగా తెల్లవి ఉంటాయి, నల్ల మచ్చలు వాటికి ఉండవు, చాలా రేర్. అలాంటిది కోరాడు. అయినప్పటికి కూడా లాభాను ఏం చేశాడంటే, ఇంకా ఎక్కువ లాభం రావాలని యాకోబు చేయాల్సిన పనిని ఆయన చేశాడు. 32వ వచనం ప్రకారం లాభాన్ని వెళ్ళి యాకోబు వెళ్ళి చేయాలి. కానీ లాభాన్ని వెళ్ళిపోయాడు. లాభాను వెళ్ళిపోయి ఆయన ఆ మచ్చలు ఉన్నవి, ఇక గొర్రెల్లో ఏదైనా నల్లటి ఉంటే గనక వాటిని దూరం చేసేసాడు. ఎందుకు అలాగ దూరం చేశాడంటే, అవి ఉంటే అవి గనక మేట్ అయితే, అవి గనక వేరే గొర్రెలతో కూడితే, వేరే మేకలతో కూడితే అలాంటి మచ్చలయ్యే పడతాయి. కాబట్టి వాటిని తీసేసామనుకో ఇక ఆయనకు వచ్చేది చాలా తక్కువ ఉంటుంది అనేటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనతో డిసెప్టివ్ వేగా ఆ విధంగా చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. 37వ వచనం. ఈ విధంగా ఆయన వేరు చేసి 3 రోజుల ప్రయాణం దూరం తీసుకెళ్ళిపోయిన తర్వాత లాభాను తన కొడుకులకి ఇచ్చిన తర్వాత యాకోబు చేసింది ఏంటో చూద్దాం. 37వ వచనం. యాకోబు చీనారు జంగి సాలు అను చెట్లు చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచార్ల కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాని ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనను. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారల గల వాటి తట్టును లాబాను మందల్లో, నల్లని వాటి తట్టును మందలు ముఖములు తిరిపి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో బనమైన చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వలు ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కనులు ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును, బలమైనవి యాకోబునకు వచ్చను. ఇది మీకు కొంచెం అర్థమవటం కష్టమవుతుంది, కానీ అయితే మీకు సింపుల్గా చెప్తాను. యాకోబు ఏం చేశాడంటే సూపర్స్టిషన్, అప్పట్లో ఉన్నటువంటి ఒక మూఢనమ్మకం. రెండోది క్లెవర్ కామన్ సెన్స్, అంటే తెలివి కలిగినటువంటి ఇంగిత జ్ఞానాన్ని ఆయన ఉపయోగించాడు. అప్పట్లో ఉన్నటువంటి సూపర్స్టిషన్ ఏంటి అని అంటే కనుక, గర్భము ధరించేటువంటి సమయంలో దేన్నైతే చూస్తారో దాని యొక్క ప్రభావం పుట్టేదాని మీద ఉంటుంది అనేది సూపర్స్టిషన్. అది ఇప్పటికీ కూడా ఉన్నది, ఇప్పటికీ కూడా. ఎందుకంటే చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పిల్లలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు, వాళ్ళు పడుకునేటువంటి మంచానికి ఎదురుగా అందమైనటువంటి బాబులు ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకని, బాబు పుట్టాలి, అందంగా పుట్టాలి, ఆ బొమ్మను చూస్తే ఆ బొమ్మలో ఉన్నటువంటి బాబు లాంటి వాడు నాకు పుడతాడు, పాపలు పుట్టాలన్నప్పుడు అలాంటి పాప బొమ్మ పెట్టుకుంటే జరుగుద్ది అనేటువంటిది. అదే పని యాకోబు ఇక్కడ ఉపయోగించినట్లు మనం చూస్తాం. చీనారు, జంగి, సాలు అను చెట్లు చువ్వలను, అవి తెల్లగా ఉంటే వాటిని తెల్లగా మచ్చలు వచ్చేలాగా చూసినప్పుడు, ఈ యొక్క మేకలు ఆ వాటిని చూసినప్పుడు ఎలాంటి వాటిని చూస్తాయో అలాంటి పిల్లల్ని కంటి అనేటువంటిది తనకున్నటువంటి నమ్మకం. కాబట్టి ఆ విధమైనటువంటి కామన్ సెన్స్ని ఉపయోగించాడు, అప్పుడున్నటువంటి సూపర్స్టిషన్ని ఉపయోగించాడు. అంతేకాదు, చాలా తెలివిగా చేశాడు. ఎలాగ చేశాడంటే, మందలో బలమైనవి చాలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కనుల ఎదుట కాలువల్లో ఆ చువ్వలు పెట్టినాం. అంటే బలమైనవి వచ్చినప్పుడే ఆ విధంగా చేశాడు. బలమైనవి కనుక ఉన్నప్పుడు బలమైన పిల్లలు పడతాయి అనేది తనకున్నటువంటి లాజికల్ కంక్లూజన్ అన్నమాట. ఆ విధంగా ఆయన చేసినట్లు మనము చూస్తూ ఉంటాం. అయితే ఇది సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయింది, ఎలా సక్సెస్ అయింది తర్వాత చూద్దాం. కానీ పక్క సక్సెస్ అయింది, తనకి చాలా సంపద వచ్చినట్లు మనం చూస్తాం. 43 వచనం, ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడు ఆయన. దస్ ద మ్యాన్ ఇంక్రీజ్డ్ గ్రేట్లీ అండ్ హ్యాడ్ లార్జ్ ఫ్లాక్స్, ఫిమేల్ సర్వెంట్స్ అండ్ మేల్ సర్వెంట్స్ అండ్ క్యామల్స్ అండ్ డాంకీస్. మనము గత పాఠంలో చూసినట్లు రేచల్ మ్యాండ్రిక్స్, అంటే ఈ జీవాన్ని ఇచ్చేది, పిల్లల్ని పుట్టేటట్లు చేసేటువంటి ఆ కాయిల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి కాదు ఆమె యొక్క గర్భం తెరుచుకున్నది, దేవుడు ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడు. ఇక్కడ కూడా ఆ చువ్వలు కాదు, ఆ యొక్క గొర్రెలు కానీ ఆ యొక్క మేకలు కానీ తాను ఆశించిన పద్ధతిలో పిల్లల్ని కంటానికి. ఈ రెండు విషయాల్లో మనకేం కలుగుతుంది, గాడ్ ఓపెన్ ద వూంబ్ ఆఫ్ రేచల్, రేచల్ యొక్క గర్భాన్ని తెరిచింది దేవుడు, అండ్ గాడ్ గేవ్ ద లైఫ్ స్టాక్, దేవుడు ఆ యొక్క మందను అనుగ్రహించాడు. యాకోబు ఎందుకు అభివృద్ధి చెందగలిగాడు, యాకోబు ఎందుకు అంత ఉన్నత స్థాయికి వచ్చాడంటే, ఇట్ ఈస్ గాడ్స్ డీలింగ్, దేవుడు అనుగ్రహించాడు. ఇందాక పాట పాడింది, నాకేదైనా ఉన్నదంటే అది నువ్విచ్చిందే అనే పాట ఎందుకు పాడారు అనేది నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ క్లియర్గా ఆలోచించాల్సింది, నా తెలివితేటలు కాదు, నా ప్రణాళిక కాదు, నా డీలింగ్స్ కాదు, నా యొక్క వ్యవహారాలు కాదు, ఇట్స్ గాడ్స్ డూయింగ్, అది దేవుడు నాకు ఇచ్చాడు. ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్, అది దేవుని యొక్క కృప, దేవుడు నాకు అనుగ్రహించాడు. యాకోబు ధనవంతుడు అయ్యాడు ఎందుకు అని అంటే గనక, దేవుడు దీవించాడు కాబట్టి. నౌ వీఆర్ కమింగ్ టు ద లాస్ట్ పార్ట్. యాకోబు యొక్క కుటుంబాన్ని చూసాం 29:31-34 యాకోబు యొక్క ఈ యొక్క సంపదను చూసాం, పశు సంపత్తును చూసాం 30:25-43. ఇప్పుడు యాకోబు ఇక బయటికి వెళ్ళిపోవడానికి ప్రణాళిక వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అలా జరిగిందో చూద్దాం. 31:1 చదువుతున్నాను, లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని తన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించినని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉందునని యాకోబుతో చెప్పాను. ఇక్కడ మూడు విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, లాబాన్ యొక్క కుమారులు మాట్లాడుకునే మాటలు. రెండోది, లాబాను వ్యవహరించేటువంటి తీరు. మూడోది, దేవుడు తనతో చెప్పినటువంటి మాట. ఈ మూడు కూడా చెప్పాలంటే త్రీ డైమెన్షనల్ వే ఆఫ్ మేకింగ్ జేకబ్ టు మూవ్ బ్యాక్. యాకోబు తిరిగి వెళ్ళటానికి దేవుడు మూడు కోణాల్లో తన మీద ఒత్తిడి పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. లాబాను కుమారులు మాట్లాడుకునేటువంటి మాటలు అనేటువంటి, గుర్తుపెట్టుకోండి, ఆస్తి ఎప్పుడు సంపాదించినా, విజయం ఎప్పుడొచ్చినా, హోదాలో ఎప్పుడు మార్పు కలిగినా, ప్రజల్లో రకరకాల ప్రశ్నలు రావటం అనేది సహజం. ఇట్ క్రియేట్స్ ప్రాబ్లమ్స్. యాకోబు హారాను ప్రాంతానికి వచ్చినప్పుడు చిల్లి గవ్వ లేకుండా వచ్చాడు. అయితే బాగా సంపత్తితో ఇక్కడి నుంచి వెళ్ళటం మొదలుపెట్టాడు. అంతేకాదు, ఇక్కడికి యాకోబు వచ్చినప్పుడు లాబాను అంత ధనికుడు కాదు. అయితే యాకోబును బట్టి లాబాను ధనవంతుడైనట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇంకొక చిన్న డౌటు కొంతమంది స్కాలర్స్ రైజ్ చేస్తూ ఉంటారు, ఏంటనంటే ఆ సమయంలో ఆ ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్లో ఉన్నటువంటి కల్చర్ ప్రకారం, సంస్కృతి ప్రకారము, ఆ కల్చర్లో ఎవరికైనా పిల్లలు పుడితే మగోళ్ళ సంఖ్య చాలా ప్రాముఖ్యంగా చెప్తారు. ఆడవాళ్ళ గురించి అవసరమైతే ప్రస్తావిస్తారు, లేకపోతే లేదు. మగోళ్ళ గురించి మాత్రం ఖచ్చితంగా చెప్తారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం 30వ అధ్యాయం చివరకు వచ్చేటప్పటికీ లాబాను కొన్ని మేకల్ని, గొర్రెల్ని వేరు చేసి తన కొడుకులకిచ్చి పెంచమని చెప్పాడు అనేది మనం చూస్తూ ఉన్నాం కదా. అప్పటిదాకా లాబానికి కొడుకులు ఉన్నట్లు ఎక్కడ ప్రస్తావించలేదు. పైగా చాలా సందర్భాల్లో నా ఇద్దరు కుమార్తెలు, నా ఇద్దరు కూతుర్లు అనేటువంటి మాట కనబడతా ఉన్నది. కాబట్టి కొంతమంది ఏమని అనుమానిస్తూ ఉంటారంటే, బహుశా లాబానుకి ముందు పిల్లలు లేరేమో, ఈ యాకోబు వచ్చిన తర్వాతే కొడుకులు పుట్టారేమో, ఆశీర్వాదం కూడా దానికే మనం లింక్ చేయాలేమో అనేటువంటి ఆలోచన కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది అలా కుదరదండి. ఎందుకంటే యాకోబు వచ్చి 20 సంవత్సరాలే కదా, మరి గొర్రెలను పెంచి వాళ్ళంతటి వాళ్ళు చూసుకోవాలంటే కొంచెం పెద్దోళ్ళు అయి ఉండాలి కదా, 30 ఏళ్ళు లేకపోతే 25 ఏళ్ళు దాటిన వాళ్ళు అయి ఉండాలి కదా. కాబట్టి అలాగా అవ్వటానికి వీల్లేదు అనేటువంటి మాట కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చూద్దాం, యాకోబు తిరిగి వెళ్ళటానికి ఏమేమి దేవుడు చేశాడు అనేదని. ఒకటి, రేచల్కి కొడుకునిచ్చాడు కాబట్టి ఇక ధైర్యంగా వెనక్కి వెళ్ళిపోవచ్చు. రెండోది, లాబాను మారిపోయాడు, తన ముఖ కవళికల్లో మార్పులు కనబడుతూ ఉన్నాయి. మూడోది, లాబాన్ యొక్క కొడుకుల్లో ఒక విధమైన పోటీతత్వం వచ్చింది. మా బావగారు మొత్తం కొట్టుకెళ్ళిపోతాడు ఆస్తినే, మాకేమి లేకుండా చేస్తారా అనేటువంటిది వచ్చింది. ఈ మూడింటికి తోడుగా దేవుడు నాలుగో పని ఒకటి చేశాడు, స్వయాన్న ఆయనే మాట్లాడుతూ మొదలుపెట్టేశాడు. కాబట్టి దీంతో చాలా స్పష్టంగా దేవుడు యాకోబుని ప్రిపేర్ చేస్తున్నాడు, నువ్వు వెనక్కి వెళ్ళాలి అని. నీ పితరుల దేశమునకు నీ బంధువులు యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడైయుందునని యాకోబుతో చెప్పగా. గుర్తుపెట్టుకోండి, మనకి బైబిల్లో ఉన్నటువంటి ఈ హిస్టారికల్ నెరేటివ్లో, ఈ చారిత్రకమైనటువంటి కథనంలో దేవుడు తనతో మాట్లాడి 20 సంవత్సరాలైంది. బేతేలు దగ్గర దేవుడు తనతో మాట్లాడాడు, ఒక దర్శనం ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ రికార్డెడ్గా ఉన్నది, మళ్ళీ ఇప్పుడే 20 ఇయర్స్ తర్వాతే దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నట్లు మనకి కనబడతా ఉన్నది. మరి దేవుడు ఈ మధ్యలో మాట్లాడాడా నాకు తెలీదు. మనకైతే అలాంటి దాఖలాలు ఏమీ లేవు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, యు గెట్ బ్యాక్, వెనక్కి వెళ్ళిపో అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక దేవుడు స్పష్టంగా తనతో మాట్లాడాడు, దేవుడు తనకి తోడుగా ఉంటాడనేటువంటి వాగ్దానం ఇచ్చాడు అనేటువంటిది యాకోబు మాటల్లో మనకి కనబడుతూ ఉన్నది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక గొప్ప విషయం ఏంటనంటే, ఇప్పుడు హారాను నుంచి తన ప్రజల దగ్గరికి కనానికి వెళ్ళటం అనేటువంటి ఆ ప్రయాణం ఉన్నదే, దట్ వెరీ జర్నీ, అదే ప్రయాణాన్ని తన తాతగారు చేశారు. ద సేమ్ జర్నీ వాళ్ళ తాతగారు చేశారు. వాళ్ళ తాతగారు అబ్రహాము ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో హారానులో ఉన్నప్పుడు దేవుడు దర్శనమిచ్చి, నువ్వు ఈ ప్రజల్ని వదిలిపెట్టేసి నేను చూపించబో దేశానికి వెళ్ళు అని అంటే కనానికి వెళ్ళాడు. అయితే ఆ జర్నీలో ఈ జర్నీలో ఒక ప్రాముఖ్యమైన తేడా ఉంది. ఇద్దరు కూడా జర్నీ చేసింది దేవుడు చెప్తేనే. అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్ళాడు, అది విశ్వాసం. అయితే ఇక్కడ యాకోబు ఎక్కడికి వెళ్ళాలో తెలిసి వెళ్తా ఉన్నాడు, ఇది దేవుని మీద తనకున్నటువంటి నమ్మకం. బ్యూటిఫుల్. సో ఆ విధమైనటువంటి కంపారిజన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ద గ్రేట్ ఎస్కేప్ ఆఫ్ జేకబ్ అండ్ హిస్ ఫ్యామిలీ, యాకోబు తన సంతతి వాళ్ళు, తన కుటుంబం వాళ్ళు లాబాను చేతుల్లోంచి తప్పించుకొని వెళ్ళిపోవటం అనే దాంట్లో దేవుడు ఎంతగా పూనుకున్నాడో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. యాకోబు హారానికి రావటం, యాకోబు హారాన్ నుంచి వెళ్ళిపోవటం, జాగ్రత్త వినండి, యాకోబు హారానికి రావటం 20 సంవత్సరాల క్రితం జరిగింది, యాకోబు హారాన్ నుంచి వెళ్ళిపోవటం ఇప్పుడు జరుగుతుంది. ఈ రెంటికి చాలా తేడా ఉన్నది. ఏంటి అనంటే, ఈ 20 సంవత్సరాల్లో యాకోబు ఆత్మీయంగా బాగా ఎదిగిపోయాడు, డెఫినెట్గా మనం చెప్పగలుగుతాం. హీ గ్రూ అప్ స్పిరిచువల్లీ. రెండోది, హీ బికేమ్ రిచ్, ఆయన ధనికుడు అయిపోయాడు. మూడోది, హారానికి వెళ్ళేటప్పుడు కన్ఫ్యూజన్తో వచ్చాడు, క్లారిటీ లేకుండా వచ్చాడు, స్వీకరిస్తారో లేదో తెలియకుండా వచ్చారు. బట్ ఇప్పుడు ఆయన వెనక్కి వెళ్ళేది తన స్వజనుల యద్దకు వెళ్తూ ఉన్నాడు. హీఈస్ గోయింగ్ టు హిజ్ ఓన్ పీపుల్. వాళ్ళ డాడీని మమ్మీని కలుద్దామనే ఆశతో వెళ్తున్నాడు. మనకి తెలిసినట్లుగా దాఖలాల్లో మమ్మీ లేదు, డాడీ ఉన్నాడు ఖచ్చితంగా. ఇస్సాకు ఉన్నాడు, ఇస్సాకు యాకోబుని కలిశాడు, ఇస్సాకు పిల్లలందరినీ చూశాడు, యాకోబు పిల్లల్ని, అబ్సల్యూట్లీగా మనకు తెలుస్తుంది. అయితే రెబకా ఉన్నదా అనంటే, రెబకా గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. బహుశా చాలామంది పండితులు చెప్తారు చనిపోయిందని. రెబకా ఉన్నట్లయితే తన కొడుకుని యాకోబుని ఎంతో ప్రేమించింది, ఆ గురించి మెన్షన్ చేయకుండా ఉండేది కాదు. కాబట్టి తన ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు, తన ఆస్తితో వెళ్తున్నాడు, తన స్వజనుల దగ్గరికి సంతోషంగా వెళ్తూ ఉన్నాడు. కాబట్టి దీంట్లో ఈ ఫ్లైట్లో వెనక్కి తిరిగి వెళ్ళటంలో దేవుని యొక్క ప్రమేయం, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆజ్ఞ చాలా స్పష్టంగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనం నుంచి 14. యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును, లేయాను పిలవనంపి వారితో ఇట్లను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు, మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలువ చేసేదనని మీకు తెలిసేయున్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చను, అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలో ఉన్నయి పొడలు గల పిల్లలను చార్లు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ చార్లు గల పిల్లలు నేనను అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చాను. మందలు చోళ కట్ల కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటు పొట్టేళ్ళు చారలనైనను పొడలనైనను మచ్చలనైనను గలవై ఉండెను. ఇక్కడ యాకోబు ఏమని చెప్తున్నాడంటే, చాలా స్పష్టంగా తన భార్యల్ని పిలిచి పొలంలో మాట్లాడుతున్నాడు. వై హీ స్పీకింగ్ ఇన్ ది ఫార్ అవే ప్లేస్, ఎందుకు దూరంగా తాను మాట్లాడుతున్నాడు అని అంటే కనుక, తన మామగారు ఈ మాటలు వినకూడదు, దట్స్ నెంబర్ వన్. తన భార్యల్ని పిలిచి అంత క్లియర్గా అంత నెమ్మదిగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, జాగ్రత్త అవనండి. అప్పట్లో ఉన్నటువంటి రూల్ ప్రకారం భార్యలు మేము రాము అంటే బలవంతంగా తీసుకెళ్ళకూడదు, కాబట్టి భార్యలను ఒప్పించాలి. కాబట్టి మామను ఒప్పించాలి అని అనుకోవట్లేదు. ఇప్పుడు భార్యలు ఒప్పుకుంటే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోదాం అనేది తన యొక్క ప్లాన్ అన్నమాట. అందుకనే తన మాట వినబడకూడదు, ఎవరి ద్వారా కూడా మామకి వెళ్ళకూడదు అనుకునేంత దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. యాకోబు మొట్టమొదట ఏం చేశాడు, లాబాను చేసినటువంటి దరిద్రమైన పనులన్నీ చెప్పేశాడు. ఒకటి, చాలా కఠినంగా నాతో పని చేయించుకున్నాడు, మీరు చూశారు అది 20 ఏళ్ళగా ఎలా పని చేయించాడు. తర్వాత, నాకు ఇస్తానన్నవి కూడా నాకు దక్కకుండా చేయటానికి ఆయన చేసినటువంటి దరిద్రమైనటువంటి పనులు కూడా మీకు చెప్తున్నాను, వినండి అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఈ విధంగా చెప్తున్నప్పుడు యాకోబు ఒక విధంగా దేవుడు తనకు తోడుగా ఉండటం బట్టి తాను హీరో అయ్యాడని, విలన్గా లాబాను వ్యవహరించినప్పుడు కూడా దేవుడు తనని తాకనివ్వకుండా చేశాడు కాబట్టి, దేవుడు కాపాడాడు కాబట్టి లాభాను తను నాశనం చేయలేకపోయాడని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంతేకాదు యాకోబు ఇంకొక మాట చెప్తున్నాడు, చూడండి ఇప్పుడు ఈరోజు ఇంత నాకు పశు సంపత్తి ఉన్నదంటే దేవుడు అనుగ్రహిస్తే వచ్చింది, దేవుడిచ్చాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేయాలి. ఇక్కడ ఈ భాగంలో మనం చూసినప్పుడు 5వ వచనంలో 6వ వచనంలో 7వ వచనంలో 9వ వచనంలో పలుమార్లు ఆయన ఉపయోగించినటువంటి మాట ఏంటంటే మీ తండ్రి అనేటువంటి మాట ఉపయోగించాడు. ఎందుకని అన్నిసార్లు మీ తండ్రి అని ఉపయోగించాడు, నాన్న పేరు మర్చిపోయాడా? లేదు, మర్చిపోలేదు. ఎందుకని మీ తండ్రి అని ఉపయోగించాడంటే మీ తండ్రికి కాంట్రాస్ట్గా మా తండ్రి దేవుణ్ణి ఆయన పెడతా ఉన్నాడు, మా పితరుల దేవుణ్ణి పెడతా ఉన్నాడు. మీ తండ్రి మోసం చేసేవాడు, మా తండ్రి దేవుడు నన్ను ఆదుకునేవాడు. మీ తండ్రి నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు, నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు, మా తండ్రి దేవుడు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. మీ తండ్రి నాకు దక్కకుండా చేశాడు, మా తండ్రి దేవుడు నాకు అనుగ్రహించాడు అనేటువంటి మాట చెప్తున్నాడు. 4వ వచనం నుంచి 16వ వచనం దాకా మీరు కౌంట్ చేసుకుంటా వెళ్తే కనుక దేవుడు అనేటువంటి మాట, గాడ్ అనేటువంటి మాట 7 టైమ్స్ కనబడతా ఉంది. 7 టైమ్స్ పర్ఫెక్షన్కి సూచన, పర్ఫెక్షన్కి. దేవుడు నాకు పర్ఫెక్ట్గా తోడుగా ఉన్నాడు అన్న దానికి చాలా చాలా స్పష్టంగా పదే పదే దేవుడు అనేటువంటి మాట 7 సార్లు ఉపయోగించాడు. అది మనకుంది. యువర్ ఫాదర్ ఈజ్ ఎ రిపగ్నెంట్ అంటే మీ నాయన నాశనం చేయడానికి పూనుకున్నాడు. బట్ ద గాడ్ ఆఫ్ అవర్ ఫాదర్స్ ఈజ్ ఇన్వైటింగ్, నా తండ్రి దేవుడు నన్ను ఆహ్వానించేవాడు. మీ నాన్నగారు, మీ తండ్రి గారు నన్ను చీకొట్టి పక్కకు తోసేవాడు, కానీ మా తండ్రి గారి యొక్క దేవుడు నన్ను దగ్గరికి పిలుచుకునేటువంటి వాడు. ఎంత బాగుంది. 11వ వచనం చూద్దాం. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన నీ కనులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని, నీవెక్కడ స్తంభము మీద నూని పోసితవో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసేదవో ఆ బేతలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పాను. ఇక్కడ యాకోబు ఆ కళ వివరిస్తున్నాడు తన ఇద్దరు భార్యలకు. అయ్యా, నాకు కళ వచ్చింది, నాకు దర్శనం వచ్చింది, నాకు ఆ దర్శనంలో దేవుని దూత నాతో మాట్లాడాడు. హీ స్పోక్, ఆయన నన్ను 3 పనులు చేయమన్నాడు, నాకు 3 బాధ్యతలు ఇచ్చాడు. 1, 12వ వచనంలో నీ కన్నులెత్తి చూడుము, అబ్జర్వ్. 13వ వచనంలో ఆ బేతేలు దేవుణ్ణి నేనే, జ్ఞాపకం ఉంచుకో నా మాటలు విను. గుర్తుందా, నువ్వు జ్ఞాపకం ఉంచుకో నా మాటలు వినుము. ఇది 2వది. 3వది 13వ వచనం, నీవు లేచి ఈ దేశము నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుము. లీవ్ అండ్ రిటర్న్, దీన్ని విడిచిపెట్టే ఏది హారాన్ని, రిటర్న్ టు ద నేటివ్ ల్యాండ్. ఈ విషయాన్ని యాకోబు చాలా క్లియర్గా తన భార్యలకు వివరిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఇంకొక విషయాన్ని తన భార్యలకు చెప్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా, నాకింత పశు సంపత్తి రావడానికి కారణమేంటి చెప్తాను. మీ తండ్రి గారు రానివ్వకుండా చేయటానికి కొన్ని దరిద్రమైన పనులు పూనుకున్నాడు, అయితే నా తండ్రి దేవుడు వాటిని నాకు అనుగ్రహించాడు, నేనేమి మోసం చేయలేదు, దేవుడు నాకు అనుగ్రహించాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అయితే ఇవన్నీ చూసినప్పుడు లేయాకి, రాహేల్కి, రేచల్కి, లేయాకి ఏమి పుట్టుండాలి? రెండు విషయాలు గుర్తుండాలి. ఒకటి, వాళ్ళ తండ్రి ఎంత భయంకరంగా కర్కోటకంగా ప్రవర్తించాడో వాళ్ళకి తెలుసు, కాబట్టి తండ్రి మీద కోపం. రెండోది, యాకోబుని ఎన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టాడో తెలుసు, దాన్ని బట్టి యాకోబు మీద జాలి, సింపతి. మూడోది, యాకోబుని, తమ భర్త అయిన యాకోబుని ధనికుడిగా చేసిన దేవుడు ఉన్నాడు ఇక్కడ, అది విశ్వాసం. ఆల్ త్రీ, ఈ మూడు కూడా వీళ్ళిద్దరికీ పుట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం చాలా క్లియర్గా. కాబట్టి హైలైటింగ్ ఫ్యూచర్ ఏంటంటే, నీవెక్కడ స్తంభం మీద నూనె పోసేదివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసేదివో, ఆ బేతేలు దేవుడను నేనే. చాలా క్లియర్గా యాకోబు తన దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు, ఐడెంటిఫికేషన్ స్పష్టంగా ఇస్తున్నాడు. ఆయన బేతేల్లో నాకు కనబడినటువంటి దేవుడు, బేతేల్లో నేను ఆరాధించినటువంటి దేవుడు, బేతేల్లో నాకు ధైర్యమిచ్చి పంపించినటువంటి దేవుడు. కాబట్టి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆ దేవుడు నాకు 20 సంవత్సరాలు తోడుగా ఉన్నాడు, కాబట్టి మీరు ఆ దేవుడి మాట విని నాతో పాటు వచ్చేస్తే ఆ దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు. కాబట్టి లేయాను, రాహేలుని యాకోబు ఒక విధంగా దేవుడి వైపుకి తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. లాస్ట్ పార్ట్ కొద్దాం, 14వ వచనం నుంచి 16వ వచనం దాకా. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడవి? అతడు మమ్మల్ని అన్యులుగా చూచటలేదా? అతడు మమ్మల్ని అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తినివేశాను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లల పిల్లలదియు నై ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయమని అతనికి ఉత్తరమిచ్చిరి. వీళ్ళు కూడా దేవుడి గురించి 2 సార్లు ప్రస్తావించడం మొదలుపెట్టారు. ఎందుకు అనంటే, ఇప్పుడు ఏదైతే యాకోబు 7 సంవత్సరాలు పనిచేశాడో, ఆ జీతం అంతా కూడా తన భార్యలకి ఇచ్చాడు. మామగారు చేయాల్సిన పని ఏంటనంటే, అది భార్యలకు ఇచ్చేసేయాలి. ఎందుకనంటే ఒకవేళ ఆకస్మికంగా భర్తలు చచ్చిపోతే ఆ ఆస్తి మీదే వాళ్ళు బతుకుతారు. అయితే లాభాను ఇవ్వలేదు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఒకవేళ యాకోబు చచ్చిపోయినట్లయితే ఏమైండేది, అనాథులుగా వదిలిపెట్టేసినట్లే వీళ్ళు అన్నమాట. కాబట్టి కూతుర్లను కూడా లెక్క చేయకుండా ఆ ఆస్తినంతటిని కూడా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళని ఆర్థికంగా వదిలిపెట్టేశాడు, వాళ్ళని పట్టించుకోలేదు, అబాండన్ చేసేశాడు. కాబట్టి యాకోబుతో వీళ్ళు చెప్తున్నటువంటి మాట, మా తండ్రి మోసం చేశాడు, నీకు నష్టం కలిగించాడు, మీ తండ్రి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన దయ చూపించాడు, కాబట్టి ఆయన ఏం చెప్తే అది చేసేసే, గో ఫర్ ఇట్, ఆయన ఏం చెప్తే అది చేసేసే. ఆ దేవుడు చెప్పినటువంటి మాట నువ్వే కాదు మేము కూడా వింటాం. కాబట్టి యాకోబు, లేయా, రాహేలు దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక తాటి మీదకి వచ్చారు. బ్యూటిఫుల్. 20 సంవత్సరాలు పట్టింది దేవుడు ఒక గుంపును తయారు చేయడానికి. 3 వ్యక్తుల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చాడు, యాకోబు, లేయా, రాహేలు. వాళ్ళు సంతోషంగా కనానికి వెళ్ళటానికి వాళ్ళకి మార్గాన్ని సుగమం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే కంక్లూజన్లో ఒక చిన్నపాటి కంపారిజన్ మనం చేద్దాం. యాకోబు, యోసేపు వాళ్ళిద్దరి మధ్యన కంపారిజన్ చూద్దాం ఎలాగా ఉంటుందని. ఏ విధంగా అనంటే, యాకోబు ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఆయన పేదవాడిగా వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. యోసేపు కూడా అలాగే పేదవాడిగా వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎలాగంటే జాకబ్ సిన్ నెసిసియేటెడ్ దిస్ డిపార్చర్. యాకోబు చేసినటువంటి తప్పు యాకోబు పేదరికంలో బయటికి వెళ్లాల్సి వచ్చింది. అయితే యోసేపు అన్నలు చేసినటువంటి తప్పుకి తాను బానిసగా బయటికి వెళ్లాల్సి వచ్చింది. యాకోబు ఆయన పేదవాడిగా వెళ్ళాడు. అయితే వెనక్కి వచ్చేప్పుడు పెద్ద కుటుంబాన్ని తీసుకొని ధనికుడిగా వచ్చాడు. యోసేపు బానిసగా వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తన కుటుంబం మొత్తాన్ని ఆయన నిలదొక్కటానికి గొప్ప ఉన్నతమైన స్థానానికి దేవుడు తన్ని నడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఏ విధంగా దేవుడు లాబానిని జడ్జి చేశాడో అదే విధంగా ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు ఫరోను కూడా జడ్జి చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఇశ్రాయేలుతో మనకి చాలా అద్భుతమైన కనెక్షన్ కనబడతా ఉన్నది. అయితే యాకోబుని దేవుడు ఎందుకు దీవించాడు? యాకోబు యొక్క మంచిదనాన్ని బట్ట కాదు, అది దేవుని యొక్క కృప. చాలామంది నాతో వ్యక్తిగతంగా, చాలామంది అంటే ఎక్కువ మంది కాదులేండి, ఒక నలుగురు ఐదురు నాతో వ్యక్తిగతంగా యాకోబు మోసగాడని ఎక్కడుంది, యాకోబు మోసం చేసినట్లు ఎక్కడుంది, యాకోబు క్యారెక్టర్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకని? దేవుడు యాకోబు దేవుడు అయితే ఏమంది, దేవుడు అబ్రహాము దేవుడు కూడా. అబ్రహాము అబద్ధమాడాడు, అబద్ధమాడిన వాడి యొక్క దేవుడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇక్కడ కూడా అంతే, యాకోబు దేవుడు మోసం చేసిన వాడి యొక్క దేవుడు. అయితే అబ్రహామును మార్చిన దేవుడు యాకోబును మార్చినటువంటి దేవుడు, అబ్రహామును ఎంపిక చేసుకున్న దేవుడు యాకోబుని ఎంపిక చేసుకున్నటువంటి దేవుడు. దేవుడు యాకోబుని ఎంపిక చేసుకోవడానికి కారణం యాకోబు యొక్క మంచితనం కాదు, దేవుని యొక్క కృప. అదే విషయం ఇశ్రాయేలీలు కూడా వర్తిస్తుంది. దేవుడు చెప్తాడు, ఇశ్రాయేలీలు నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాను, ఎందుకని ఐగుప్తీల యొక్క బానిసత్వాన్ని నుంచి బయటికి తీసుకొచ్చాను, ఎందుకని ఎర్ర సముద్రాన్ని దాటించి ఈ అరణ్యంలో మీకు సహాయంగా తోడుగా ఉన్నాను, మిమ్మల్ని నడిపించాను. మీరు గొప్పోళ్ళనా, మీరు మంచోళ్ళనా, మీరు అధికులనా, మీరు శక్తి కలిగిన వాళ్ళనా? అస్సలు కాదు. నేను ఏర్పరచుకున్నాను, దిస్ ఇస్ మై గ్రేస్, ఇది నా కృప, దిస్ ఈజ్ మై చాయిస్, ఇది నా ఎంపిక అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇట్ ఈస్ గాడ్స్ డీలింగ్, ఇట్ ఈస్ గాడ్స్ వర్క్, అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఇచ్ఛ, దేవుని యొక్క కోరిక. ఇట్ ఈస్ గాడ్స్ వర్క్ ఇన్ అండ్ త్రూ అస్, అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం మన జీవితంలో జరిగింది. ఇట్ ఈస్ నాట్ అవర్ స్కీమ్స్ ఆర్ ప్లాన్స్, అది మన యొక్క స్కీమ్ను బట్టి, మన యొక్క ప్రణాళికను బట్టి జరిగింది కాదు. చాలామంది ఈ మాట చెప్తూ ఉంటారు, ఆ రోజు ఈ విధంగా చేయటం బట్టి జరిగింది అని. దయచేసి చేసుండొచ్చు, నేను కాదని అంటలేదు. మీ ప్లాన్ ఎగ్జాక్ట్గా వర్కౌట్ అయి ఉండొచ్చు, నేను కాదని అంటలేదు. నేను అనేటువంటి మాట ఉపయోగించదు. ఈవెన్ దట్ ప్లాన్ వాజ్ గివెన్ టు యూ బై గాడ్, దేవుడు ఆ ప్లాన్ నీకు ఇచ్చాడు. యు ఆర్ జస్ట్ ఒబీడియంట్ టు గాడ్, దేవునికి మీరు లోబడ్డారు కాబట్టి. కొంతమంది చాలా నిరుత్సాహపడిపోతూ ఉంటారు, నేను చాలా కష్టపడ్డాను, చాలా ప్రార్థన చేశాను, చాలా ప్యాషనేట్గా సువార్త చెప్పాను, కానీ అవతల వాడు వినలేదు, మంచి చేద్దాం అనుకున్నాను, అవతల వాడు నా మాటలు పట్టించుకోలేదు అని, నేను తప్పు చేశానా అని గిల్టీ ఫీలింగ్లోకి వెళ్ళిపోవద్దు. నువ్వు ఒక విధమైనటువంటి నిస్సహాయ స్థితిలోకి పడిపోవద్దు, నిరుత్సాహపడిపోవద్దు. నో, డోంట్ డూ ఇట్ మై ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, దేవుడు మన నుంచి సక్సెస్ కాదు కోరేది, ఒబీడియన్స్ ప్లీజ్. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఒబీడియన్స్, లోబడటం, నాట్ సక్సెస్. యిర్మీయా హీస్ నాట్ ఎ సక్సెస్ఫుల్ ప్రాఫెట్, బట్ హీస్ అన్ ఒబీడియంట్ ప్రాఫెట్, హీస్ ఎ సబ్మిసివ్ ప్రాఫెట్, ఆయన లోబడినటువంటి ప్రవక్త. యోనా సక్సెస్ఫుల్ ప్రాఫెట్, కానీ బిగినింగ్లో డిజొబీడియంట్ ప్రాఫెట్. కాబట్టి దేవుడు కోరుకునేది సక్సెస్ కాదు, దేవుడు కోరుకునేది లోబడటం అనేది. కాబట్టి మనం దేవుడి మీద డిపెండ్ అవుదాం, రైట్ ఫ్రమ్ ద ప్లానింగ్ స్టేజ్ డిపెండ్ అవుదాం. మనం ప్లాన్ చేద్దాం, మనం వర్కౌట్ చేద్దాం, మనము హోల్ హార్టెడ్గా వర్క్ చేద్దాం, కంప్లీట్గా కమిట్ అయిపోదాం, కంప్లీట్గా సబ్మిట్ అయిపోదాం. బట్ ద సక్సెస్ ఈజ్ గివెన్ టు అస్ బై గాడ్. విజయం ఏదైనా మనలో ఉన్నట్లయితే, సంపాదన ఏదైనా ఉన్నట్లయితే, సాధించింది ఏదైనా ఉన్నట్లయితే, ఇట్ ఈస్ గాడ్, అది దేవుడు, అది దేవుడు. లెట్ అస్ గివ్ గ్లోరీ టు గాడ్ ఇన్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్. ఈరోజు మనకున్నది ఏదైనా, ఆయుష్ దేవుడిస్తే వచ్చింది, ఆస్తి దేవుడిస్తే వచ్చింది, అవకాశం దేవుడిస్తే వచ్చింది, అంతస్తు దేవుడిస్తే వచ్చింది, పరిచర్లో ఉన్నటువంటి చక్కటి వెసులుపాటు దేవుడిస్తే వచ్చింది. లెట్ అస్ గివ్ గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమను చెల్లిద్దాం, దాన్ని మనం దొంగిలించొద్దు. లెట్ అస్ గివ్ గ్లోరీ టు గాడ్. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. యాకోబు 20 సంవత్సరాల తర్వాత అది నేర్చుకున్నాడు. ఇట్ ఈస్ నాట్ మీ, ఇట్ ఈస్ గాడ్. ఇట్ ఈస్ నాట్ మీ, ఇట్ ఈస్ గాడ్. నువ్వు ఇచ్చిందే ప్రభా, నాదంటూ ఏదైనా ఉన్నదంటే అది నువ్వు ఇచ్చిందే ప్రభా. నాదంటూ ఏది లేదు, సాధించింది ఏది లేదు, సంపాదించింది ఏది లేదు, అది నువ్వు ఇచ్చిందే. లెట్ అస్ గివ్ గ్లోరీ టు గాడ్. మనము ఎక్కడైనా ప్రైడ్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? గర్వం ఎక్కడైనా చోటు చేసుకుంటుందా? ఆర్ వి బోస్టింగ్ అబౌట్ అవర్ ప్లాన్స్, మన ప్రణాళికలు? ఆర్ వి బోస్టింగ్ అబౌట్ అవర్ టాలెంట్స్ అండ్ వాట్ ఎవర్ ఆపర్చునిటీస్ వీ హ్యావ్? మనకున్న అవకాశాలు, మనకున్న తలాంతులు, వాటిని బట్టి మనం అతిశయిస్తున్నామా? ఆర్ వి గ్లోరింగ్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్సెస్? మనకున్న అనుభవాలను బట్టి మనం గొప్పలు చెప్పుకుంటున్నావా? ప్లీజ్ లెట్ అస్ నాట్ డూ ఇట్. అది గర్వానికి దారితీస్తుంది. దేవునికి చెందాల్సింది మనము దొంగిలించుకున్నట్లు అవుతుంది. హ్యూమిలిటీ అనేది ఎప్పుడు వస్తుంది? సబ్మిసివ్ హార్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడు కూడా మన కాళ్ళు రెండు కూడా నేల మీద చక్కగా ఎప్పుడు ఉంటాయి? వెన్ వి గివ్ డ్యూ గ్లోరీ టు గాడ్, దేవుడికి చెందాల్సినటువంటి మహిమ దేవుడికే చెల్లించినప్పుడు. వెన్ వి సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ అవర్ డీలింగ్స్, మన అన్ని ప్రయోగాల్లో, అన్ని ప్రయత్నాలలో దేవుని హస్తాన్ని చవిచూచినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకవేళ సాధించలేకపోయినట్లయితే, వెల్, పరీక్షించుకోవటం తప్పులేదు. ఎక్కడైనా అవిధేయత చూపించానా అడగటం తప్పులేదు. బట్ లెట్స్ లుక్ టు గాడ్, దేవుని వైపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. యాకోబు తాను సాధించింది, సంపాదించింది, 20 సంవత్సరాలు ఓపికతో పనిచేసింది, కేవలం దేవుని యొక్క కృప. బేతేలులో కనబడినటువంటి దేవుడు తనకు తోడుగా ఉండబట్టి, నిచ్చిన మీద దేవదూతలు కిందకి పైకి వెళ్తూ ఉన్నారు, ఆ దేవదూతల యొక్క ప్రొటెక్షన్ ఉండటం బట్టి 20 సంవత్సరాలు లాభాను చిత్రహింసలకు గురి చేసిన, వెట్టి చాకరీ చేయించుకున్న, తన భార్యల్ని తను ఇవ్వకుండా మానేద్దామని ప్రయత్నం చేసిన, తనకి చెందాల్సినటువంటి మంద కూడా తనకి చెందకుండా చేయాలని ప్రయత్నం చేసిన, గాడ్, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తన్ని, యాకోబుని లాభాని చేతికి అందివ్వలేదు. అందుకే యాకోబు ప్రొటెక్ట్ అయ్యాడు. గాడ్స్ ప్రొటెక్షన్, గాడ్స్ ప్రొవిజన్, బ్యూటిఫుల్, ఈ రెండు ఉన్నాయి. అందుకనే గాడ్స్ ప్లాన్నే మనం ఫుల్ఫిల్ చేస్తే మంచిది అన్నట్లు లేయాకి, రాహేల్కి చెప్తా ఉన్నాడు. ఈ మూడు మనం గుర్తుపెట్టుకుందాం. లెట్ అస్ కమిట్ అవర్ ప్లాన్స్ టు గాడ్. మన యొక్క ప్రణాళికలన్నీ దేవుడికి అప్పగిద్దాం. లెట్ అస్ సీ వాట్ ఆల్ వీ హ్యావ్ యాజ్ గాడ్స్ ప్రొవిజన్. మనకి ఈరోజు ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క అనుగ్రహం అని లెట్స్ థ్యాంక్ గాడ్. మూడోది, ఈరోజు మనం సజీవ లెక్కల్లో ఉన్నామంటే ఇట్ ఈస్ గాడ్స్ ప్రొటెక్షన్. ఇట్ ఈస్ గాడ్స్ ప్రొటెక్షన్. ప్రైజ్ యూ జీసస్ అని చెప్దాం. గుర్తుపెట్టుకొని చెప్దాం. దినాలు లెక్కేసుకొని చెప్దాం. సంవత్సరాలు, నెలలు లెక్కేసుకొని చెప్దాం. మనకున్న ప్రతి దాన్ని పట్టుకొని లెక్కేసుకుందాం. మన ముందు అన్నం ఉంది, మన ముందు పప్పుచారు ఉంది, అన్నం పప్పుచారు కలుస్తుంది, నోట్లో పెట్టుకోవాలి. హ్యావ్ యూ థ్యాంక్డ్ గాడ్? దేవునికి స్తుతులు చెల్లించావా? మనుషులు రెండు రకాలు ఉంటారు. తినటానికి తిండి ఉండదు, కానీ వాళ్ళకి ఆకలేస్తూ ఉంటుంది. కొంతమందికి తినటానికి బోల్డ్ ఆహారం ఉంటుంది, కానీ తినే ఆరోగ్యం వాళ్ళకు ఉండదు. ఆరోగ్యం ఉన్నది, ఆహారం ఉన్నది, ఇది దేవుని అనుగ్రహం. హ్యావ్ యూ థ్యాంక్డ్ గాడ్ ఫర్ దాట్? హ్యావ్ యూ థ్యాంక్డ్ గాడ్ ఫర్ దాట్? దేవునికి ఆ విధంగా స్తుతులు చెల్లించావా? యాకోబు జీవితాన్ని నుంచి ఆ పాఠాన్ని నేర్చుకుందాం. యాకోబు ప్రతీదీ కూడా దేవుడి మీద ఆధారపడుతున్నాడు. 20 సంవత్సరాల క్రితం దేవుడు ఇస్తానన్నది తాను దొంగిలించి సంపాదించాడు. కానీ 20 సంవత్సరాల తర్వాత వేరే వాళ్ళు దొంగిలిస్తూ ఉంటే దేవుడి మీద ఆధారపడి వాటన్నిటినీ చక్కగా దేవుని కృపలో పొందటం మొదలుపెట్టాడు. వాట్ ఏ కాంట్రాస్ట్ ఇన్ లైఫ్ ఆఫ్ జాకబ్. అది మన జీవితంలో ఉండాలి, అది మన జీవితంలో ఉండాలి. మా దేవా, మా ప్రభు, యాకోబు జీవితం ఎంత అద్భుతమైన పాఠం నేర్పిస్తుంది. ఒకప్పుడు మోసగాడు, కానీ అదే యాకోబు నీ మీద ఎంతగా ఆధారపడుతున్నాడో, నీ మీద ఎంతగా డిపెండ్ అయిపోయాడో ప్రభా, ఎంత బ్యూటిఫుల్ చేంజ్ మాకు యాకోబులో కనబడింది ప్రభా. మా లైఫ్లో కూడా అలాంటి చేంజ్ రావాలి తండ్రి. మాకున్నది ఏది కూడా మేము సంపాదిస్తే వచ్చింది కాదు, మేము సాధిస్తే వచ్చింది కాదు, నువ్వు అనుగ్రహిస్తే వచ్చింది, నువ్వు అనుమతిస్తే వచ్చింది. వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ సో మచ్. మా రక్షణకు మేము ఇచ్చిందల్లా ఒకటే, పాపం. మా పాత్ర ఒకటే, పాపం. మేము పాపం చేసాం అంతే, మమ్మల్ని రక్షించింది నువ్వు. రక్షణకి కావాల్సిందంతా నువ్వు ఇచ్చావు, పాపం మాత్రం మేము ఇచ్చాం. మా జీవితం అలాంటిది ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే మాటలు వింటున్నారో వారందరిలో ప్రభా గర్వం అనేది ఏ కోశాన్న లేకుండా చేయండి ప్రభా. నాది నేను అనేటువంటిది చచ్చిపోయేటట్లు చేయండి ప్రభా. నిన్ను మహిమపరిచి, నిన్ను ప్రతిబింబించే, నిన్ను చూపించే, నిన్ను ఊరేగించే ఆత్మీయ జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.